సర్వోన్నతుడ మహోన్నతుడ మహిమ కలిగిన దేవానికి స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మేము కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించినట్లు కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతినితో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనం అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ 11వ అధ్యాయాన్ని కూడా మనం రెండు భాగాలుగా విభాగించుకున్నాం. 1వ వచనం నుంచి
మీ వాయిస్ కట్ అవుతుంది.
కట్ అవుతుందా? సిగ్నల్ నాకు జస్ట్ 1.5 ఇప్పుడు ఇప్పుడు బ్రదర్
ఓకేనా?
హలో బ్రదర్, ఇప్పుడు ఓకేనా?
అన్న ఓకే.
ఓకే. సో ఇక్కడ ప్రత్యేకంగా ప్రభు బల్లారాధన గురించి పౌలు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. నిజంగా పౌలు ఈ హెచ్చరికను మరొకసారి అందించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభు రాత్రి భోజనం గురించి ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ముందుగా దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి ఈరోజు మనం దాన్ని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఉదాహరణకి మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనము, మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనము, లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనాలు ఈ భాగాలన్నీ కూడా చదివితే, ఆ కింద వచనాలు కూడా చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. అందుకోసమే పౌలు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని అని అంటున్నాడు. చాలా విషయాలు పౌలు అపోస్తల దగ్గర నేర్చుకున్నాడు. చాలా విషయాలు పౌలు ప్రభు దగ్గర నుంచి నేరుగా నేర్చుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ వచనంలో ఏమో వాళ్ళని మెచ్చుకుంటున్నాడు, మీరు అన్ని విషయాల్లో నేను చెప్పిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్నారు అనని. ఇప్పుడు ఇక్కడ సరిచేస్తా ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మెచ్చుకునే విషయంలో మెచ్చుకోవాలి, సరిచేయాల్సిన సమయం వచ్చినప్పుడు సరిచేయాలి, రెండూ ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తిని తప్పు చేసావని వేలెత్తు చూపిస్తూ తన్ని తిడుతూ ఉంటే ఆ వ్యక్తికి ఇంకా మన మీద విరక్తి కలుగుతుంది. కానీ ఒక వ్యక్తిని మనం సంపాదించుకునేటువంటి క్రమంలో ఆ వ్యక్తిని మనం పొగడాలి. పొగడాలంటే ఏమీ లేకుండా ఎలా పొగుడుతాం సార్? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిలో ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో అన్ని నెగిటివ్స్ ఉండవు. మనం జాగ్రత్తగా వెతుకుంటే ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ ను పట్టుకొని కొన్నిసార్లు మనం వి షుడ్ అప్రిషియేట్ దెమ్. బ్రదర్, ఈ విషయంలో నిజంగా నేను చాలా మెచ్చుకోవచ్చు బ్రదర్, ఈ విషయంలో నువ్వు చాలా మంచిగా ఉంటావు బ్రదర్, కానీ ఈ విషయానికి వస్తేనే బ్రదర్, సో కాబట్టి ఇది కూడా నువ్వు మానుకున్నావు అనుకో, దీన్ని కూడా నువ్వు విడిచిపెట్టావు అనుకో, చాలా మంచిగా ఉంటుంది బ్రదర్. సో ఇక్కడ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఒకటి, వి షుడ్ అప్రిషియేట్ అండ్ వి షుడ్ ఎంకరేజ్, అట్ ద సేమ్ టైం వి షుడ్ కరెక్ట్. మన సహోదరుల్లో, మన తోటి సహోదరిలో ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు ఆ లోపమును సరిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా మనలో ఉంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రత్యేకముగా పౌలు ప్రభు యొక్క రాత్రి, ప్రభు రాత్రి భోజనం గురించి, దీనికి చాలా పేర్లు ఉన్నాయి, ద లార్డ్స్ టేబుల్ అని అంటారు, ద లాస్ట్ సప్పర్ అని అంటారు, ద లార్డ్స్ సప్పర్ అని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఇదంతా కూడా మనం ఏమన్నా ప్రభు రాత్రి భోజనము. ఎందుకు ప్రభు రాత్రి భోజనము అని అంటున్నామంటే, ప్రభు తాను అప్పగించబడినటువంటి రాత్రి ఆయన ఈ భోజనమును శిష్యులతో కలిసి ఆచరించాడు. దీన్ని యాక్చువల్ గా ఆచరణ అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామంటే, వాస్తవానికి ఆ దినమున వాళ్ళు ఆ పస్కా పండుగ దినమున ఆ రాత్రి వాళ్ళు ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లను బలి అర్పించి పొంగని రొట్టెలను చేసుకొని వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా, అంటే యూదులందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళు ఈ పస్కా పండుగలో వాళ్ళు కలిసి భోజనం చేసేవాళ్ళు. అన్ని జనులు ఎవరిని కూడా అనుమతించేవాళ్ళు కాదు. ఒకవేళ అన్ని జనులు ఎవరైనా అనుమతించబడాలంటే వారు కూడా సున్నతి చేయించుకొని యూదుని వలె అతడు కూడా ఆ పస్కా పండుగలో పాలిభాగస్థుడు అవ్వచ్చు. సో యూదునికి పస్కా ఆచరించడం అనేటువంటిది ఖచ్చితమైనటువంటిది, అది నియమము, అది ఆజ్ఞ. కాబట్టి వాళ్ళు ఆ నియమ నిబంధనలను ఆచరిస్తూ వస్తున్నారు, అంటే అనుసరిస్తూ వస్తున్నారు. యథావిధిగా యేసు ప్రభు కూడా ఆ పస్కా దినమున, ఆ సాయంకాలమున తన శిష్యులకు చెప్పిన మాట, మనము పస్కాను ఆచరించడానికి ఒక ఇంటిని సిద్ధపరచండి అని అన్నాడు. ఇప్పుడు పస్కాని ఆచరించడం కోసం వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు ఇక్కడేమని చెప్పాడంటే, నా నిమిత్తమైన, నా రక్తము నిమిత్తమైన ఇది నూతన నిబంధన. ఇప్పుడు దాకా మీరు పస్కాను ఆచరించారు, అది పాత నిబంధన, కానీ ఇప్పటి నుంచి మీరు పస్కాను ఆచరించారు, ఇప్పటి నుంచి మీరు ఇదిగో ఈ నూతన నిబంధన అయినటువంటి ఈ ప్రభు యొక్క బలను మీరు ఆచరిస్తారు అని ప్రభు వారికి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ భాగమంతా కూడా అదే, నేను అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభు యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఇరుటిని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రోత్సహించుదురు. సో ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. వై షుడ్ వి టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్? సంఘముగా మనం కూడుకున్నప్పుడు ఎందుకు ఈ ప్రభు రాత్రి భోజనంలో మనం పాలిభాగస్థులు అవ్వాలి? నంబర్ వన్, నేను పాయింట్స్ లెక్కన చెప్తాను, మీరు వీలైతే రాసుకోండి. నంబర్ వన్, టు ఒబే క్రైస్ట్, క్రీస్తుకి లేకపోతే క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలకు విధేయత చూపించుట కొరకు. ఎందుకని ఆయన ఏమంటున్నాడు, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ అని అంటున్నాడు. ఓకేనా? ఒకటికి రెండు సార్లు అక్కడ ఏమంటుందంటే చూడండి, 24 వచ్చిన చూస్తున్నాను, ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పెను, దీనిని చేయుడని చెప్పెను. ఈవెన్ ఆయన ద్రాక్షారసమును అందించేటప్పుడు కూడా మరలా అంటున్నాడు, దీనిని చేయుడని చెప్పాను. టు డూ వెన్ ఎవర్ యూ డ్రింక్, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. సో ఇది ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయనను ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొనరో వారు ఆయనను ప్రేమిస్తున్నట్లు కాదు. సో ఇప్పుడు ఆయనను మనం ప్రేమించే వారం అయితే ఆయన మనకు చెప్పాడు. ఏమని చెప్పాడు? డూ దిస్ అని అన్నాడు, దీనిని చేయడి అని చెప్పన్నాడు. అందుకోసమే మనం దీన్ని చేయవలసినటువంటి వారం అయి ఉన్నాము. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుడిలారా, ఉదాహరణకి ఇప్పుడు నేను ఏ ప్రాంతంలో అయితే ఉన్నానో ఈ ప్రాంతంలో మా చుట్టూరు అంటే ఈ నా చుట్టూరు ఎక్కడైతే మిస్సింగ్ ట్రైబల్స్ ఉన్నారో ఈడ మొత్తం కలిపి ఒక 8-9 చర్చిలు ఉంటాయంతే. ఈ 8-9 చర్చిల్లో కూడా నాగాలాండ్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు అప్పట్లో వచ్చి 1980s లో వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించి సంఘాలని స్థాపించి కొంతమంది నాయకులను నిలబెట్టి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ప్రస్తుతానికి అప్పుడు అంటే నాగాలాండ్ మిషనరీస్ వచ్చినప్పుడు వాళ్ళు వీటన్నిటి బ్యాప్టిస్ట్ సంఘాలుగా స్థాపించారు. తర్వాత వీళ్ళందరికీ బాప్తిస్మ్ ప్రభు బల్లారాధన ఇవ్వడం అని కూడా చెప్పేసి వెళ్ళిపోయారు. సమస్య ఇప్పుడు ఏమొచ్చిందంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏ బల్ల సంఘానికైతే అటెండ్ అవుతున్నానో ఈ సంఘంలో బల్లారాధన ఇస్తున్నారు. ఏమిస్తున్నారంటే మ్యారీగోల్డ్ బిస్కెట్, మాజా ఇస్తున్నారు. నేను షాక్ అయ్యాను, ఇదేంటిది మ్యారీగోల్డ్ బిస్కెట్ మాజా ఇస్తున్నారే, మీకు ఇక్కడ ద్రాక్షారసం అందుబాటులో లేదా అని అడిగాను. అందుబాటులో లేదు సార్ అన్నారు. నిజమే, నేను కూడా జోరహట్టంలో చూసినప్పుడు నాకు కూడా బ్లాక్ గ్రేప్స్ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు. నేను కూడా షాక్ అయ్యాను. కానీ బ్రెడ్ అవైలబుల్ ఉంది, ఆ బ్రెడ్ అవైలబుల్ ఉంది. సో వాళ్ళకి చెప్పాను, బ్రెడ్ అవైలబుల్ ఉంది కదా, కనీసం బ్రెడ్ను ఉపయోగించండి. అవైలబుల్ గా లేకపోతే నువ్వు మ్యారీగోల్డ్ బిస్కెట్ తీసుకుంటావు, గుడ్డే బిస్కెట్ తీసుకుంటావు, ఓకే, దట్ ఈస్ యాక్సెప్టబుల్. నేను మళ్ళా చెప్తున్నాను, బ్రెడ్ అందుబాటులో లేనప్పుడు నువ్వు అలా కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కోరిటెన్ బూమ్ ఈమె గురించి మీకు తెలుసుకోవాలంటే దాగేడు స్థలము అనే పుస్తకం ఉంటుంది, ద హైడింగ్ ప్లేస్. ఈమె 2వ ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ చేతుల్లో నుంచి అనేక మంది యూదులను రక్షించి ఈమె, వాళ్ళ అక్క బెట్సీ, వాళ్ళ నాన్న టెన్ బూమ్, వీళ్ళందరూ కూడా అనేక సంవత్సరాల పాటు కాన్సన్ట్రేషన్ క్యాంపులో చెరసాలలో ఖైదీలుగా బంధించబడ్డారు. వీరు యూదులు కానప్పటికీ కూడా క్రైస్తవులు, కానీ యూదులైనటువంటి మా సహోదరులను చంపుతున్నారని వాళ్ళని సంరక్షించినందువలన వీళ్ళని చెరసాల్లో బంధించారు. ఈ చెరసాల్లో బంధించినప్పుడు వీళ్ళకి 2 రోజులకు ఒకసారి ఒక బన్ను, ఒక మనిషికి ఒక బన్ను, ఒక గ్లాసు రెట్టి ఇచ్చేవాళ్ళు, రెట్టి. సో బెట్సి ఏం చేసేదంటే ఇచ్చిందే 2 రోజులకి ఒక బన్ను, ఆ బన్నును ఎంత జాగ్రత్తగా తినాలి, అది మిస్ అయిపోతే ఇంక వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఊహించండి. కానీ బెట్సి ఏం చేసేదంటే అక్కడ విశ్వాసులందరూ కూడా పిలిచి గ్యాదర్ చేసి ఈ ఒక్క బన్నుని, ఈ రెడ్ టీని ప్రభు బల్లారాధన వాళ్ళకి పంచిపెట్టేది. కోరిట నువ్వు చాలాసార్లు తిట్టేదట, నీకేమన్నా పిచ్చా, వాళ్ళు ఇస్తున్నది ఒకటే రొట్టె, ఒక బన్ను ముక్క, అది కూడా నువ్వు తినకుండా వీళ్ళందరికీ పంచిపెడుతున్నావే అనని.
తర్వాత మనం తీసుకోవాల్సింది ద్రాక్షారసం కదా, నువ్వేంటి రెట్టి ఇస్తున్నావు అని. అప్పుడు ఆమె చెప్పేదట, నాకు ఇదే అవైలబుల్ గా అందుబాటులో ఉంది కాబట్టి నేను దీన్ని ఇస్తున్నాను. నిజమే, ఎన్నో చెరసాలలో ఖైదీల్లో ఎంతో మంది వాళ్ళ ఇదముగా వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటుందో, వాటరో లేకపోతే బిస్కెట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు దానే రొట్టె ద్రాక్షరసం అనుకుని వాళ్ళు పుచ్చుకుంటున్నారు. ఆ కాంటెక్స్ట్ లో అది ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ మనకు అవైలబుల్ గా ఉంది కాబట్టి మనం రొట్టె ద్రాక్షరసము మనం ఖచ్చితంగా క్రీస్తు యొక్క శరీరముగా క్రీస్తు యొక్క రక్తముగా జ్ఞాప్యం చేసుకుంటూ దీనిని చేయవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ప్రభు చెప్పాడు డూ దిస్. సో ఎందుకు నేను మా ప్రాంత విషయం మీ దగ్గరకు వచ్చానంటే, చెప్పాను కదా నేను వెళ్తున్న సంఘంలో మ్యారీగోల్డ్ బిస్కెట్ తర్వాత మాజా ఇస్తున్నారని. ఇప్పుడు దాదాపు నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయిపోతుంది. తర్వాత నాకు ఇప్పుడు రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే, నేను నన్ను షాక్ గురి చేసినటువంటి విషయము, ఉన్నటువంటి 9 సంఘాల్లో ఏ సంఘములు అయితే ప్రభు వల్లారాధన ఇస్తున్నారో ఈ ఒక్క సంఘంలో తప్ప మిగిలిన 8 సంఘాలలో అసలు సంవత్సరాల తరబడిగా ప్రభు వల్లారాధన లేదు, వాళ్ళు దాన్ని అనుసరించడం లేదు, వాళ్ళు దాన్ని అసలు అనుసరించడమే లేదు. నన్నది షాక్ కి గురి చేసింది. నేను వెళ్ళి విశ్వాసులను అడిగాను, ఎందుకు మీరు ప్రభు యొక్క బల్లారాధనలో మీరు పాలిభాగస్థులకు కావడం లేదు, ప్రభు చెప్పాడు కదా డూ దిస్. సో ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాము కదా మనం, మనం ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేయట్లేదు అంటే, విశ్వాసులు అన్నారు సార్ ఈ సంఘంలో కూడా మీరు వచ్చినప్పటి నుంచే ఇస్తున్నాం, అంతకుముందు లేదు, ఇప్పుడు ఆ సంఘాలు అక్కడ కూడా వాళ్ళు సంవత్సరాలు అయిపోయింది ప్రభు బల్లారాధనలు పాలిభాగస్థులని, ఏంటి రీసన్ అడిగాను. మాలో ఎవరు కూడా అది ఇవ్వడానికి అర్హులం కాదు సార్, మేము కేవలం సంఘంలో పెద్దలం, ఎవరు థియాలజీ చేయలేదు బైబిల్ ట్రైన్ చేయలేదు మాకు తెలీదు. అప్పట్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, ప్రస్తుతానికి మేము జస్ట్ సంఘాన్ని మాత్రం నడిపిస్తున్నాము అని చెప్పన్నారు. అది నాకు బాధను కలిగించింది. నేను వెంటనే వాళ్ళతో చెప్పాను, ఒకవేళ మీరు అదే అనుకుంటే నేను మీకు అవైలబుల్ గా అందుబాటులో ఉన్నాను, మీరు నన్ను ఎప్పుడు పిలిచినా ఏ టైంలో పిలిచినా నేను వచ్చి మీ సంఘానికి ప్రభు బల్లారాధన ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని వాళ్ళకి జ్ఞాప్యం చేశాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రభు బల్లారాధనలో పాలిభాగస్థులు అవడానికి ఎంతో మంది ఎన్నో త్యాగాలు కూడా చేశారు. మీకు అర్థం కావడానికి తెలుసుకోవడం కానీ చెప్తున్నాను నేను, రోమా పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో రోమీయులు క్రైస్తవులను ఎంతగానో చిత్రవదకు గురి చేశారు. ప్రత్యేకంగా క్రీస్తు శకం 64వ సంవత్సరం నీరో చక్రవర్తి మొదలుకొని క్రీస్తు శకం 300 సంవత్సరం వరకు కాన్స్టంటైన్ చక్రవర్తి పరిపాలనలోకి వచ్చేంత వరకు దాదాపు చాలా మంది చక్రవర్తులు పరిపాలన చేశారు. అందులో 10 మంది అత్యంత ప్రధానమైనటువంటి వాళ్ళు. వాళ్ళ ఆ కాలంలో ఏమంటారంటే 10 మేజర్ పర్సిక్యూషన్స్ అని అంటారు. 10 మేజర్ పర్సిక్యూషన్స్ ఇన్ రోమన్ హిస్టరీ మీరు ఈవెన్ నెట్ లో కొట్టినా కానీ వస్తాయి. సో ఇది నీరో చక్రవర్తి దగ్గర నుంచి ప్రారంభమైంది. ఓకేనా, నేను చర్చిస్తూ చెప్తున్నాను. సో ఈ నీరో చక్రవర్తి కాలంలో వీళ్ళు భయంకరంగా, ఐ మీన్ అన్ని చక్రవర్తుల కాలంలో క్రైస్తవులను అత్యంత దారుణంగా హింసించి చంపడం జరిగింది. అత్యంత దారుణమైనటువంటి చిత్రవదలు. ఓకేనా, సో ఈ చిత్రవద జరుగుతుంది కదా, దానికి గల కారణాలు ఏంటి? రీజన్స్ ఫర్ రోమన్స్ పర్సిక్యూషన్స్ అని మీరు కొడితే మీకు వస్తుంది. క్రైస్తవులను రోమ సైనికులు చిత్రహింసలు గురి చేయడానికి చంపడానికి గల కారణాలు 1, అందులో చాలా ఉన్నాయి బట్ వాటి అన్నింటి నేను టచ్ చేయట్లేదు, మనకి ఏది అవసరం అది మాత్రమే నేను చెప్తున్నాను. 1 ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈ క్రైస్తవులందరినీ కూడా చిత్రవదకు గురి చేస్తూ, ఈ క్రైస్తవులందరినీ కూడా దాడికి గురి చేస్తూ చంపుతున్నారు కదా, అందుకని ఆదిమ సంఘాలు అన్ని కూడా ఆల్మోస్ట్ చాలు 99% అండర్ గ్రౌండ్ చర్చ్ చేసే, రహస్యంగా వీళ్ళు అండర్ గ్రౌండ్స్ లో కూర్చొని ఆరాధన చేసేటువంటి వాళ్ళు. ప్లస్ పగలు భయపడి రాత్రులు రహస్యంగా కూడుకునేటటువంటి వాళ్ళు. అర్ధరాత్రులు రాత్రులు రహస్యంగా కూడుకొని వీళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. ఈ ఆరాధన జరిగించేటప్పుడు వీళ్ళు ఏమనేటువంటి వాళ్ళు, ఇదిగో నా శరీరము, ఈ శరీరమును మీరు తినండి, ఇదిగో నా రక్తము, నా రక్తమును మీరు తాగండి. సో ఈ పదాలు వాళ్ళు ఉపయోగిస్తున్నప్పుడు బయట రహస్యంగా వినడానికి వచ్చేటువంటి వాళ్ళు ఏమనుకున్నారంటే, వీళ్ళు నిజముగా లోపల బలి అర్పణ చేసి మనిషిని చంపి మనిషిని యొక్క రక్తము తాగుతున్నారు, మనిషి యొక్క శరీరాన్ని వీళ్ళు తింటున్నారు అని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆదిమ సంఘంలో రోమ సైన్యం వారు క్రైస్తవుల్ని అత్యధికంగా చిత్రహింసలు పెట్టడానికి, వాళ్ళని క్రూరంగా చంపడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం, చాలా కారణాలు ఉన్నాయి, అందులో ఒకటి ప్రధానమైనటువంటి కారణం వీళ్ళు జరిగిస్తున్నటువంటి ప్రభు బల్లారాధన ఆచరణని, వీళ్ళు అనుసరించడాన్ని. వాళ్ళు లిటరల్ గా ఎలా తీసుకున్నారంటే, వీళ్ళు నిజముగా లోపల ఒక మనిషిని బలి అర్పించి అతని శరీరమును పంచుకొని తింటున్నారు, అతని రక్తమును పంచుకొని తాగుతున్నారు అనేటువంటి ఒక సమాచారాన్ని అబద్ధముగా వాళ్ళ మీద ప్రచురించడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి ఇది వన్ ఆఫ్ ద రీజన్ అయిందా? ప్రభు బల్లారాధనలో పాలుభాగసులు వన్ ఆఫ్ ద రీజన్ అయిందా? వాళ్ళని అత్యంతగా చిత్రహింసలకు గురి చేయడానికి, వాళ్ళని చంపడానికి, హింసించడానికి, మరి అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు? దాన్ని అనుసరించడం ఆపాలా? దాన్ని ఆపలేదు. దానికోసం కొట్టబడ్డానికి ఇష్టపడ్డారు, చంపబడ్డానికి ఇష్టపడ్డారు, ప్రాణాలు వదులుకోవడానికి ఇష్టపడ్డారు. అయినప్పటికీ ప్రభు బలలో పాలిభాగస్తులు అవడం మాత్రం ఆపలేదు. ఎందుకంటే వాళ్ళకి విషయం తెలుసు, ప్రభు అంటున్నాడు, డూ దీస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయడని ప్రభు ఆజ్ఞాపించాడు. కాబట్టి మేము ప్రభువును ప్రేమిస్తున్నటువంటి వారం, కాబట్టి మేము ఇందులో పాలిభాగస్తులం అవుతాం. ఈరోజు యుదయకాల సమయంలో మాటలు వింటున్నటువంటి మీలో ఎంతమంది ప్రభు బలలో పాలిభాగస్తులు అవుతున్నారు? చాలా మంది బాప్తిస్మం తీసుకొని కూడా మందిరానికి వచ్చి ప్రభు బలలో పాలిభాగస్తులు కారు. దానికి వాళ్ళు ఏమంటారంటే, అంటే బ్రదర్ మనం ఏడ మనం అబద్ధాలు చెప్తా ఉంటాం, మోసాలు చేస్తుంటాయి, ఇవన్నీ చేస్తాం, మనం ఏడ తీసుకుంటాం బ్రదర్. జాగ్రత్త గమనించండి. అంటే వీళ్ళు ఈ మోసాలు చేయడానికి, అబద్ధాలు చేయడానికన్నా ఇష్టపడుతున్నారు, కానీ దాన్ని వదిలేసి ప్రభు బలలో పాలిభాగస్తులు అవ్వాలన్న తృష్ణ వీళ్ళలో లేదు. మీకు అర్థమవుతుందా? అందుకు నేను ఆ రోమన్ పర్సిక్యూషన్స్ గురించి చెప్పాను. జాన బ్రదర్ మనం అంత అబద్ధాలు చెప్తాం, మనం మన ప్రొఫెషన్ లో అబద్ధాలు చెప్పడం మనకు తప్పదు, చెప్తా ఉన్నాము. అందుకోసమే నేను పాలిభాగస్తుని అట్లేదు బ్రదర్ అని అంటున్నామే గాని, అరే నేను ఇందులో పాలిభాగస్తుని కావాలన్న తృష్ణ, ఇది ప్రభు నాకు ఆజ్ఞాపించాడు అన్నటువంటి తృష్ణ నీలో ఉంటే, దీనికోసం ఇందులో పాలిభాగస్తులు అవడం కోసం నువ్వు అబద్ధాలు చెప్పడం మానేస్తావు. అంతేకాని అబద్ధాలు చెప్పడం, అబద్ధాలు చెప్పడానికి కొనసాగించడం కోసం దీన్ని ఆపవు. ప్రాణాలు తీసేస్తున్నా గాని వీళ్ళు ఇందులో పాలిభాగస్తులు అవడానికి ఇష్టపడ్డారు, కానీ దాన్ని వదులుకోవడానికి, ఆపుకోవడానికి మాత్రం ఇష్టపడలేదు. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు చెప్పాను, బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. రొమానియా దేశంలో కమ్యూనిస్టు పరిపాలనల కాలంలో పరిపాలన చేసినటువంటి సమయంలో, ఐ థింక్ 19వ శతాబ్దంలో అండి, రీసెంట్ ఈ సమయంలో రిచర్డ్ బ్రూంబాండ్ అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు ఖైదీగా బంధించి చెరసాల్లో వేయడం జరిగింది. ఈ రిచర్డ్ బ్రూంబాండ్ కూడా తనకిస్తున్నటువంటి రొట్టెను, ఈ బ్లాక్ టీని విశ్వాసులకు పంచిపెట్టి, ఇది క్రీస్తు శరీరము, ఇది క్రీస్తు రక్తము అని జ్ఞాపకం చేసుకోనని చెప్పి చెరసాల్లో వాళ్ళకి అందిస్తూ ఉన్నాడు. దాన్ని చూసినటువంటి సైనికులు, ఈ రొమానియా పోలీస్ వాళ్ళు, వీడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఒకరోజు మనిషిని యొక్క మలాన్ని, మనిషిని యొక్క మూత్రాన్ని వాళ్ళు పాత్రలో పట్టుకొని వచ్చి దాని మీద మూత పెట్టి, రిచర్డ్ నీకు ఇస్తున్నదే ఒక రొట్టె ముక్క, ఆ రొట్టె ముక్కని నువ్వు వీళ్ళందరికి పంచిపెట్టేస్తే మరి నీకెలా, అందుకని ఒక పని చేద్దాం, మీరు కూడుకున్నప్పుడు ఆ రొట్టె ముక్కను ఇక్కడ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ రోజు నుంచి నీకు ఆ రొట్టె ముక్కను, ఆ బ్లాక్ టీని మేము ఇవ్వడాన్ని మానేస్తున్నాం, ఆపేస్తున్నాం. కాబట్టి ఇదిగో మేము నీకు, నీకోసం ప్రత్యేకంగా వేరే పదార్థములను సిద్ధపరిచాము, వీటినే మీరు తీసుకోండి. తీసుకోండి కాదు, తీసుకోవాలి, ఇట్స్ అ కమాండ్మెంట్. మా దగ్గర నుంచి ఇది ఆజ్ఞ, నువ్వు ఇది చేయవలసింది అని చెప్పి ఆ పాత్ర మీద ఉన్నటువంటి మూతలు తీరిస్తే ఒక దాంట్లో మనుష్యుని మలము, ఒక దాంట్లో మనుష్యుని మూత్రము ఉందట. తీసినందు ప్రభు దేవుని బిడ్డారా, రిచర్డ్ రూమ్ మారు మాట్లాడకుండా ప్రార్థన చేసి ఆ మనుష్యుని మలము మనుష్యుని మూత్రం తాగాడు. ఎందుకంటే తాకపోతే ఇప్పుడున్న విశ్వాసులు అందరినీ పట్టుకొని వాళ్ళందరినీ ఇంకా చిత్రవదకు గురి చేస్తారు, వాళ్ళని చంపుతారు. సో వాళ్ళందరినీ సేవ్ చేయడం కోసం తను మనుషుని యొక్క మలాన్ని మనుషుని యొక్క మూత్రాన్ని ఆయన తీసుకున్నాడు. తీసినందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతగా ఇంతగా ఆదిమ సంఘ విశ్వాసులు మన పూర్వీకులు త్యాగం చేశారు. బట్ ఈరోజు కేవలం చిన్న అబద్ధపు అలవాటు ఉందని దానికోసం మనం ప్రభువులలో పాలిభాగస్తులు కావడం లేదు. ఇది ఎంతవరకు సబబు? ప్రభు చెప్తున్నాడు, దుదీస్, దీనిని చెయ్యుడి. తర్వాత రెండో విషయాన్ని గమనించినట్లయితే, ఫస్ట్ది ఏంటి, టు ఒబే క్రైస్ట్, ఆయన చెప్పినటువంటి ఇది చేయుడి అని చెప్పిన ఆజ్ఞకు విధేయత చూపించిన కొరకు. రెండో విషయం ఏంటంటే, వై షుడ్ వి టేక్ పార్ట్, ఎందుకు మనం ప్రభువులలో పాలిభాగస్తులం అవ్వాలంటే, టు రిమెంబర్ క్రైస్ట్, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడి అని ప్రభు చెప్తున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట అంటే ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఇక్కడ ఈ రొట్టెలు చూసిన ప్రతిసారి క్రీస్తు దేహము నీ కొరకు నా కొరకు ఎలాగూ నలగొట్టబడిందో జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ద్రాక్షరసం చూసిన ప్రతిసారి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు మన నిమిత్తము ఆ రక్తమును ఏ విధముగా ఆయన చివరి రక్త పొట్టు వరకు చిందించాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రభు బలలో మనం పాలిభాగస్తులమవుతున్న ప్రతిసారి, ఈ రొట్టెను పట్టుకున్న ప్రతిసారి, ప్రభు శరీరము నా కొరకు ఏ విధముగా నలగొట్టబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీ చేతిలో ఈ ద్రాక్షరసమును పట్టుకున్న ప్రతిసారి అది క్రీస్తు రక్తం అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు చిందించబడిన రక్తం అని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ఇప్పుడు నువ్వు ప్రభువులలోనే పాలిభాగస్తుడు కాకపోతే, ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి సమస్య, వీళ్ళెవ్వరూ కూడా క్రీస్తు వాళ్ళ కోసం చేసినటువంటి ఆ త్యాగాన్ని వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోరు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు తెలుసా? సంవత్సరంలో ఒక్కసారి గుడ్ ఫ్రైడే రోజు జ్ఞాపకం చేసుకుంటారు. మిగిలిన రోజులన్నీ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చావా, ఆ యేసు ప్రభు నాకు ఏమైనా ఇచ్చావా, వెళ్ళిపోయావా అంతే. ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను నేనున్న ప్రాంతంలో వీళ్ళెవ్వరు కూడా జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఒక గుడ్ ఫ్రైడే ఈస్టర్కి తప్ప. సో అందుకోసమే ఎందుకు మనం ప్రభువులలో పాలిభాగస్తులం అవ్వాలంటే, మనం పాలిభాగస్తులం అవుతున్న ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఏం జ్ఞాపకం చేసుకుంటుంటాం? ప్రభు యొక్క సిలువను, ప్రభు యొక్క శ్రమలను, ప్రభు యొక్క మరణమును, ప్రభు యొక్క పునరుద్ధానమును, ప్రభు మనకు వాగ్దానము చేసినటువంటి నిత్య జీవమును, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అందుకోసమే ప్రభు అంటున్నాడు, టు రిమెంబర్ క్రైస్ట్, క్రీస్తుని లేకపోతే ఆయన మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకుని నిమిత్తము వి షుడ్ టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. మూడో విషయాన్ని గమనిస్తే, టు గివ్ థ్యాంక్స్, టు గివ్ థ్యాంక్స్. మనం ఈ 11:24-25 చదివితే ప్రభువు ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ఒక రెట్టును ఎత్తుకొని కృతజ్ఞతా స్తుతులు చెల్లించి. సో అదే రీతిగా ఎప్పుడైతే మనము ఈ రొట్టెను ఎత్తి పట్టుకుంటున్నామో, మనం ఎప్పుడైతే ఈ ద్రాక్షరసమును ఎత్తి పట్టుకుంటున్నామో, మనం మొట్టమొదటి చేయాల్సిన పనేంటి? గివ్ థ్యాంక్స్, ఆయనకి కృతజ్ఞత చెల్లించు నిమిత్తము. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఆయన దేహము నలగొట్టబడిందనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. ఆ నలగొట్టబడినటువంటి దేహము ఎవరి నిమిత్తము, ఎందుకొరకు, ఎవరి కొరకు అంటే అది నా కొరకే. వాస్తవానికి నేను ఆ విధముగా నలగొట్టబడాలి, కానీ నాకు బదులుగా ఆయన నలగొట్టబడ్డాడు. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ షుడ్ గివ్ హిమ్ థ్యాంక్స్. మనం ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా బ్లడ్ ఇస్తే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. మన కొరకు ఎవరైనా వైద్య ఖర్చులకి సహాయం చేస్తే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తాం. మనకి ఏదైనా ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా థ్యాంక్స్ చెప్తాం. మన చిన్న అవసరం తీర్చినప్పుడు మనం థ్యాంక్స్ చెప్పగలిగినప్పుడు, మరి మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం రక్తం చిందించి, మనకు మన నిమిత్తము ఆయన తన శరీరమును నలగొట్టుకుంటే మనం ఇంకెంతగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. సో అందుకోసమే వి షుడ్ టేక్ పార్ట్, ఇందులో మనం పాలిభాగస్థులము అవ్వాలి. టు గివ్ థ్యాంక్స్, ఆయనకి కృతజ్ఞతలు చెల్లించు నిమిత్తము. క్రీస్తునందు ప్రేమించబడ్డారా. నాలుగో విషయానికి వస్తే, టు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ డెత్, ఆయన మరణమును ప్రచురించు నిమిత్తము మనం ఇందులో పాలిభాగస్థులము అవ్వాలి. చూడండి 26వ వచనంలో, మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఇట్ ఈస్ అ కమాండ్మెంట్. ఈ ప్రభువల్లో నీవు నేను ఎవరైతే పాలిభాగస్థులు అవుతున్నారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ ప్రభు ఏమంటున్నాడు, బీ మై విట్నెస్, మీరు నాకు సాక్షులుగా ఉండు అని అంటున్నాడు. సో కాబట్టి మనం అందరము కూడా, అంటే ఎవరైతే పాలిభాగస్థులం అవుతున్నామో, పాలిభాగస్థులం కానీ వాళ్ళ విషయంలో మనకు అనవసరం. ఎందుకని వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు, బాప్తిస్మం తీసుకున్నటువంటి వాళ్ళు ఇందులో పాలిభాగస్థులడం అర్హులు. సున్నతి చేయించుకున్నటువంటి వాడు మాత్రమే పస్కాలో ఆచరించడానికి అర్హుడు. సున్నతి లేనటువంటి వాడు పస్కాలో ఆచరించడానికి వీలు లేదు. సో అదే రీతిగా నూతన నిబంధన ప్రకారం బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడే ప్రభువులో పాలిభాగస్థులు అవ్వాలి. బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడు ఇందులో పాలిభాగస్థులు అవ్వడానికి వీల్లేదు. సో బాప్తిస్మం తీసుకున్నటువంటి వాడు క్రీస్తుని బహిరంగముగా నోటితో ఒప్పుకున్నటువంటి వాడు, క్రీస్తును బహిరంగముగా సంఘం మీద ఒప్పుకున్నటువంటి వాడు. ఆయనను ప్రచరించవలసినటువంటి అవసరం లేదు, అది లెక్కించబడదు కూడా. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, ఇది బాప్తిస్మం తీసుకున్నటువంటి వారి గురించి ఇవ్వబడినటువంటి హెచ్చరిక. నువ్వు బాప్తిస్మం తీసుకున్నావా, నువ్వు ప్రభువులో పాలిభాగస్థులు అవుతున్నావా, దెన్ యూ మస్ట్ ప్రొక్లెయిమ్ ద డెత్ ఆఫ్ జీసస్ టు ద వరల్డ్. నీవు క్రీస్తును గురించి, క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి, క్రీస్తు చూపించిన త్యాగము గురించి, క్రీస్తు చూపించిన ప్రేమను గురించి నీవు కనీసం నీ ఇరుగు పొరుగు వారికి, నీ కుటుంబ సభ్యులకు, నీ అన్నదమ్ములకు నీవు చెప్పవలసినటువంటి వాడవై ఉన్నావు. దీన్నే బైబిల్ పండితులు ఏమంటారంటే గ్రేట్ కమిషన్ అని అంటారు. గ్రేట్ కమిషన్ అంటే టు ప్రొక్లెయిమ్ హిమ్, ఆయనను గురించి ప్రచురించడం. చైనా దేశానికి అబ్సెంట్ టేలర్ మిషనరీగా వెళ్ళిన వ్యక్తి ఏమంటాడంటే, గ్రేట్ కమిషన్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, అది ఆప్షన్ కాదు నువ్వు చూస్ చేసుకోవడానికి, బట్ ఇట్స్ అ కమాండ్మెంట్, అది ఆజ్ఞ. ఎవరికి ఆజ్ఞ? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఆజ్ఞ ఇవ్వబడింది. ఏమని? You should be my witness. క్రీస్తు మరణ పునరుద్ధానము గురించి మనము సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరత ఉంది. క్రీస్తు నందు ప్రేమ దేవుని బిడ్డారా, మరి ఈ విషయంలో మీరు అందరూ పాలిభాగస్థులు అవుతున్నారా? చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది పాస్టర్ గారి పని, మన పని కాదు. స్వార్థ ప్రకటించే పని పాస్టర్ గారిది, మన పని ఏంటి? వెళ్ళామో వాక్యం విన్నామో కానికేసామో వచ్చాము అయిపోయింది నో, అది కాదు. కానీ చాలా మంది ఈరోజు ఇదే భ్రమలో కొనసాగిపోతా ఉన్నారు, చాలా మంది ఇదే భ్రమలో కొనసాగిపోతున్నారు. అందుకోసమే సువార్త పనిలో వీళ్ళెవ్వరు కూడా పాలిభాగస్థులం కావడం లేదు. కానీ ప్రభు చెప్తున్నాడు, నేను వచ్చు పర్యంత్రం వరకు మీరు దీన్ని చేయడి, అట్ ద సేమ్ టైం మీరు ఆయన మరణమును ప్రచురించాలి, ప్రకటించాలి, ప్రొక్లెయిమ్. ఓకే, ప్రొక్లెయిమ్ మొదటిదేంటి? టు ఒబే హిమ్, ఆయన ఆజ్ఞకు విధేయత చూపించుట కొరకు. రెండవదేంటి? టు రిమెంబర్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకము చేసుకుని నిమిత్తము. మూడవదేంటి? టు గివ్ థ్యాంక్స్, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి నిమిత్తము. నాలుగోదేంటి? టు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ డెత్, క్రీస్తు యొక్క మరణమును గురించి ప్రకటించుట కొరకు. ఐదవది ఏంటంటే, టు లుక్ ఫార్వర్డ్ టు క్రైస్ట్ రిటర్న్, టు లుక్ ఫార్వర్డ్ టు క్రైస్ట్ రిటర్న్. చూడండి 26వ వచనం చదువుతున్నాను, మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, ప్రభువు వచ్చు వరకు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ప్రభువులో పాలిభాగస్థులు అవడం ద్వారా ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభు వాగ్దానం చేశాడు, దేవదూతుల ద్వారా ప్రకటించబడ్డాడు. ఏమని? ఇదిగో ఈయన ఏ రీతిగా మేఘారుడై వెళ్తున్నాడో అదే రీతిగా ఆయన మేఘ మీద మేఘారుడైన మరలా వస్తాడు. ఎందుకు వస్తాడు? తన కొరకు సిద్ధపడినటువంటి సంఘమును తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. ఆయన వరుడు తన కొరకు సిద్ధపడినటువంటి వధువుని తీసుకుని వెళ్ళడానికి ఈ విల్ కమ్, ఆయన వస్తాడు. కాబట్టి ఈ ప్రభువుల్లో పాలిభాగస్థలం అవుతున్న మనము ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, ఇదిగో ప్రభు వస్తాడు నన్ను తీసుకుని వెళ్ళడానికి. ప్రభు వచ్చేంత వరకు ఇందులో నేను పాలిభాగస్థుని అవ్వాలి. తీసినందుకు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు గురించి ఏమైతే ప్రవచనాలు చెప్పబడ్డాయో ఆ ప్రవచనాలన్నీ కూడా 70% ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఇంకొన్ని ప్రవచనాలు నెరవేర్చబడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. అవి ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ మిగిలిన 30% ప్రవచనాలు ఎప్పుడు నెరవేర్చబడతాయంటే, క్రీస్తు రెండవ రాకడ ఆగమనమునకు ముందుగా యుద్ధాలు భూకంపాలు మనం చూస్తూనే ఉన్నాం. ఇశ్రాయేలీలందరూ కూడా మరలా తిరిగి తమ స్వదేశం చేరుకోవాలి, చూస్తూ ఉన్నాం. వాళ్ళందరూ కూడా చిన్నగా ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో వాళ్ళందరూ కూడా చిన్నగా ఒకరి తర్వాత ఒకళ్ళు ఇస్రాయేల్ దేశానికి వచ్చేస్తా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ చేర్చబడుతున్నారు. దాని తర్వాత అక్కడ మరలా అక్కడున్నటువంటి ప్రస్తుతానికున్నటువంటి ఆ మాస్కును తొలగించి అక్కడ వాళ్ళు సొలొమోను చేత దేవుడు ఇచ్చినటువంటి ఆ నియమ నిబంధనల ప్రకారం మరలా వాళ్ళు ఇక్కడ దేవాలయమును స్థాపించాలి. దాని కొరకు అన్ని సిద్ధపాటులు ప్రణాళికలు జరుగుతూ ఉన్నాయి. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఆ తర్వాత వాళ్ళు ఒక బలి నర్పించాలి. ఇవన్నీ కూడా సిద్ధపాటు జరుగుతూ ఉన్నాయి. ఎర్రని పెయ్య కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. సో అటు తర్వాత ప్రభువు సంఘమును తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు. సో ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడవలసి ఉన్నవి. సో కాబట్టి మనము ఈ ప్రభువుల్లో పాలిభాగస్థలమవుతున్న ప్రతిసారి ప్రభువు ఇదిగో సంఘము కొరకు నా కొరకు నన్ను తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తున్నాడు అని ఎదురు చూసేటువంటి సంఘముగా ఉండాలి. క్రీస్తునందు ప్రేమించబడ్డారా, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఒక విశ్వాసిగా ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి నీవు ఎలా ఎదురు చూడాలి? పెండ్లి కుమార్తె వలె. పెండ్లి కొడుకు వచ్చేటప్పుడు పెండ్లి కుమార్తె ఎలా ఉంటుంది? జిడ్డు ముఖం వేసుకొని ఉంటుందా? స్నానం చేసుకోకుండా పాత బట్టలు వేసుకొని ఉంటుందా? కదండి, పెండ్లి కొడుకు వస్తున్నాడంటే పెండ్లి కొనుక్కొని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె తన్ను తాను ఎంత అందముగా చక్కగా అలంకరించుకుంటుంది. మిగిలిన రోజులేమో నాకు తెలియదు కానీ చక్కగా తను తాను పెండ్లి కుమార్తెగా అలంకరించుకున్నప్పుడు మాత్రం ఒక్క చెమట బిందు వచ్చినా ఇమీడియట్ గా దాన్ని జాగ్రత్తగా తుడిచేస్తాం, ఫ్యాన్ ముందు కూర్చుంటాం. పెండిలో ఎవరికి ఫ్యాన్ పెట్టినా పెట్టకపోయినా పెళ్లి కుమార్తెకు పెడతారు. ఎవరికి పెట్టినా పెట్టకపోయినా ఇళ్ళకి మాత్రం వేసి పెడతారు. ఎందుకు? చెమట పట్టకూడదు. కృష్ణనంద ప్రేమ దేవుడు జ్ఞాపకం చేసుకోండి. అంతగా పెండ్లి కుమార్తె తను తాను అలంకరించుకొని పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడుతుంది. సో నీవు నేను కూడా ప్రభు మనకు వస్తానని వాగ్దానం చేశాడు కాబట్టి పెండ్లి కుమార్తె వలె మనల్ని మనం అలంకరించుకొని ఆయన రాకడ కొరకు ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జస్ట్ ఏదో ఎదురు చూసామంటే ఎదురు చూసాం కాదు, పెండ్లి కుమార్తె వలె మనల్ని మనం అలంకరించుకొని ఎదురు చూడాలి ఆయన కోసం. అది ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో టు లుక్ ఫార్వర్డ్ టు క్రైస్ట్ రిటర్న్. తర్వాత ఆరవది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం, టు డూ పర్సనల్ ఎగ్జామినేషన్. మనల్ని మనమే విమర్శించుకుని నిమిత్తము ఇందులో మనం పాలిభాగస్థలం అవ్వాలి. మనం కింద 27వ వచనం చదివితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వారు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ఏం చెప్తున్నాడు పౌలు ఇక్కడ? ఎగ్జామైన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి. పర్సనల్ ఎగ్జామినేషన్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాము? ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి. ఒకటి పర్సనల్ ఎగ్జామినేషన్ ఉంది, రెండవది మీరు అయోగ్యములుగా ఇందులో మీరు పాలిభాగస్థులు అవుతున్నారు కాబట్టి అనేకులు మీరు ఇందుకు కొరకే శిక్షావిధి కారణమవుతున్నారు అని ఉంది. మనం ఏం చేస్తున్నాం? ఇదిగో అయోగ్యముగా మనం పాలిభాగస్థులమైతే నేను శిక్షావిధికి కారణమవుతాను కాబట్టి నేను ఆ శిక్షకు పాత్రుని కాకుండా నేను దూరంగా ఉండడమే మేలను అనుకుంటున్నావు. అంటే నువ్వు ఈ పాటను తీసుకున్నావు. కానీ ఇక్కడ పౌలేం జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు శిక్షకు పాత్రుడు కాకుండా నిమిత్తము నిన్ను నీవే పాలిభాగస్థులం అవడానికి మనకు నిన్ను నువ్వే విమర్శించుకో, నిన్ను నీవే ప్రశ్నించుకో. జడ్జ్ యువర్ సెల్ఫ్. ఇది పౌల్ జ్ఞాపకం చేసింది. ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సింది రెండో భాగం కాదు, మొదటి భాగం. అంటే ఇందులో పాలిభాగస్థులం అవ్వకుండా నిమిత్తము దాన్ని అవాయిడ్ చేయడం కంటే ఇదిగో ఈ కారణాలను చూపించి అందులో పాలిభాగస్థులం అవటం నిమిత్తము నిన్ను నువ్వే పరీక్షించుకొని నిన్ను నువ్వే విమర్శించుకొని నీలో ఇంకా ప్రభువుకి నచ్చినటువంటి లోపం లేదన్నా ఉంటే సరి చేసుకొని వాటిని విడిచిపెట్టి ప్రభు వల్లలో పాలిభాగస్థుడు అవ్వు. దీన్ని కుంటి సాకులుగా చూపించవద్దు. నాలో ఆ బలహీనత ఉంది, ఈ బలహీనత ఉందని ఎందుకు పాలిభాగస్థుడు అవ్వాలి? ఇదిగో ఆ బలహీనతల్ని గుర్తెరిగి వాటిని విడిచిపెట్టడం కోసమే. ఇప్పుడు నువ్వు ప్రభు వల్లలో పాలిభాగస్థున ప్రతిసారి రొట్టెను ద్రాక్షారసను పట్టుకున్న ప్రతిసారి నీ ఒంట్లోకి ఏమొస్తుంది? ఒక భయం అనేది వస్తుంది. అరే ఇది క్రీస్తు శరీరము, నా నిమిత్తము నలగొట్టబడిన, నా నిమిత్తం చిందించబడిన క్రీస్తు రక్తము. నువ్వు ఆ భయంతో నువ్వు తీసుకుంటున్నప్పుడు పాలిభాగస్థం అవుతున్నప్పుడు మొట్టమొదటిగా నీకు వచ్చే ప్రశ్న, ఆర్ యు ఎలిజిబుల్ టు టేక్ దిస్? దీనిలో నువ్వు పాలిభాగస్థుడు అర్హుడవేనా? ఆ ప్రశ్న వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ నేను అర్హుని కాదు కాబట్టి నేను పక్కన పెట్టేయాలా? నో, అది కాదు మనం చేయవలసిన పని. ప్రభువా, నాలో ఉన్నటువంటి అనర్హతను తొలగించండి, నాలో ఉన్నటువంటి అవిధేయతను తొలగించండి. నేను ఇంకా ఎవరి మీదైనా అసూయతో ద్వేషముతో ఉంటే వారిని క్షమించి ఇదిగో ఇందులో నేను పాలిభాగస్థులం అవడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేసి మనం పాలిభాగస్థులం అవ్వాలే కానీ దీన్ని కుంటి సాకుగా చూపించి తప్పించుకునేటువంటి ఒక దొంగ క్రైస్తవుల వలె నీవు నేను ఉండడానికి వీలు లేదు. కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారము ప్రభువుల్లో పాలిభాగస్థులు అవుతారు, కొన్ని సంఘాల్లో కేవలం నెలలో ఒక ఆదివారం మాత్రమే ఆ ముందు రోజు రాత్రి వాళ్ళ ఉపవాసం ఉండి మరుసటి రోజు వాళ్ళు పాలిభాగస్థులు అవుతారు. ఏది తప్పు ఏది రైటు అన్న విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకని నాలుగు వారాలు ఆచరిస్తున్నటువంటి నీవు ఒక వారం ఆచరిస్తున్నటువంటి వాళ్ళని అనుసరిస్తున్నటువంటి వాళ్ళని నువ్వు విమర్శించవద్దు. నెలలో ఒకసారి అనుసరిస్తున్నటువంటి నీవు నెలలో నాలుగు సార్లు అనుసరిస్తున్న వాళ్ళని నువ్వు వీళ్ళని విమర్శించవద్దు. అసలు నువ్వు పాలిభాగస్థం అవ్వకపోవడం సమస్య గాని ఎన్ని రోజులు నువ్వు పాలిభాగస్థం అవుతున్నావు అనేటువంటి సమస్య కాదు ఇక్కడ. అసలు అందులో పార్టిసిపేట్ చేస్తున్నావా లేదా అనేటువంటి సమస్య, నువ్వు పార్టిసిపేట్ చేసేటప్పుడు దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నావా లేదా అనేది సమస్య, నువ్వు రియలైజ్ అవుతున్నావా లేదా అన్నది సమస్య, నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నావా లేదా అన్నది సమస్య, నువ్వు పాలిభాగస్థులు అవుతున్నప్పుడు నీతో ఎవరితో అసమాధానంగా ఉన్నారో వారితో సమాధాన పడడానికి ఇష్టపడుతున్నావా లేదా అన్నది సమస్య. అంతేగాని ఎన్ని రోజులు తీసుకుంటున్నావు అనేది సమస్య కాదు. ఒకడు బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించేటప్పుడు తన మీద ఎవరికైనా అసమాధానం ఉందేమో అని పరీక్షించుకొని విమర్శించుకొని మొదట ఈ వ్యక్తే వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడవాలని కదా దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ప్రభువుల యొక్క ప్రభుబల దగ్గరికి వచ్చేటప్పుడు, ప్రభువుల్లో పాలిభాగస్థులు అయ్యేటప్పుడు నువ్వు అడు కూర్చొని రోజుకి ఒకసారో లేకపోతే వారానికి ఒకసారో నెలకొకసారో అని కూర్చొని చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దట్ ఈస్ వేస్ట్, టైం వేస్ట్. ఇక్కడ ఎవరు రైట్ ఎవరు తప్పు వి డోంట్ జడ్జ్, మనం వాళ్ళని పక్కన పెడదాం. అయితే హౌ యు ఆర్ టేకింగ్ పార్ట్, నువ్వు ఎలా ప్రభువుల్లో పాలిభాగస్థులు అవుతున్నావు, నీకు ఎవరి మీదైనా అసమాధానం ఉందా, ఎవరైనా నీతో సమాధానంగా ఉన్నారా? నీవే మొదట వెళ్లి వారితో సమాధాన పడి అటు తర్వాత వచ్చి నువ్వు బలి అర్పించుము. నీవు ఆ భయం ఉండాలి, అది ఇంపార్టెంట్. తీసినందు ప్రేం బిళ్ళారా, నేను రక్షించబడిన మొదటి దినాల్లో ఏ కారణం లేకుండానే నాకు తెలియకుండానే ఒక సహోదరుడు నాతో మాట్లాడడం మానేశాడు. ఆ సహోదరుడు నాకు చాలా ఇష్టం, నాకంటే పెద్దవాడే అన్న. ఆయన ఒకప్పుడు చాలా ప్రోత్సహించేవాడు, బట్ రీజన్ తెలీదు మొత్తానికి ఒకసారి హట్ అయ్యాడు, నాతో మాట్లాడడం మానేశాడు. మీరు నమ్ముతారో ఆరు నెలల పాటు నేను ఆ వ్యక్తికి క్షమాపణ అడుగుతూనే వచ్చాను. ఎప్పుడు ఆ వ్యక్తి కనబడితే అన్నా ప్లీజ్ అన్నా, సారీ అన్నా, అసలు ఏం తప్పు చేశానో చెప్పన్నా, నాతో మాట్లాడన్నా. కొన్నిసార్లు నన్ను చూడగానే ముఖం తిప్పుకొని సీరియస్గా వెళ్ళిపోయాను. నా పక్కన చూడాలి అనేవాళ్ళు, నీకేమిరా అంత అవసరం? ఆయన అంత రోషంగా ఉన్నప్పుడు, ఆయన మాట్లాడబడి మూతి ముడుచుకొని పక్క వెళ్ళిపోతున్నప్పుడు నీకేమంత అవసరం? అప్పుడు నేను ఒకటే మాట్లాడేవాడిని, ఐ వాంట్ టు టేక్ పార్ట్ ఇన్ లార్డ్స్ టేబుల్. ప్రభు యొక్క బలలో నేను పాలిభాగస్తున్న అవ్వాలంటే ఎవరైనా నాతో సమాధానముగా ఉంటే మొదట నేనే వెళ్ళి సమాధానపడాలి. నేను అక్కడ సమాధానము లేకుండా వచ్చి ఇక్కడ ప్రభు వల్లలో పాలిభాగస్తుని కాలేను. అసలు ప్రభు బల ఆరాధన అంటే క్రీస్తు రక్తము, క్రీస్తు నలగొట్టబడిన దేహము, వాట్ ఇట్ రిమైండ్స్, అది మనకి ఏమని బయలుపరుస్తుంది, ఏమని బోధిస్తుంది? ఫర్గ్యూనెస్సే కదా. క్రీస్తు శిలువ మీద చేసినటువంటి ఆ బలియాగము క్షమాపణ గురించే కదా, నిన్ను నన్ను క్షమించడం కొరకే కదా. కానీ ఇప్పుడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించడని ప్రభు ఆజ్ఞిస్తే, మనం క్షమించకుండా దాన్ని పక్కన పెట్టేసి మనం ప్రభు వల్ల పాలిభాగస్తున్న ఎంతవరకు సబబు? ఇంటి దగ్గర నేను తలస్నానం చేసుకుని వచ్చాను, రాత్రంతా నేను ఉపవాసం ఉన్నానంటే సరిపోతుందా? ప్రభు వల్ల నేను పాలిభాగస్తున్న అవడానికి నేను తలబట్టలు వేసుకొని వచ్చానంటే సరిపోతుందా? కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, తలబట్టలు వేసుకున్నావా, నువ్వు రాత్రి ఉపవాసం ఉన్నావా లేదా, తల స్నానం చేసావా లేదా, ఇది కాదు ప్రాముఖ్యం. నెలలో ఒక రోజుసారి తీసుకుంటున్నావా, నాలుగు సార్లు తీసుకుంటున్నావా, ఇది కాదు ప్రాముఖ్యం. నువ్వు క్షమించావా, క్షమించబడ్డావా, సమాధాన పడ్డావా, అందరితో సమాధానముగా ఉన్నావా, ఇది ప్రాముఖ్యం. కాబట్టి టు డూ పర్సనల్ ఎగ్జామినేషన్, మనల్ని మనమే పరీక్షించుకోవడానికి, విమర్శించుకోవడానికి ఇది చాలా చక్కటి సమయం. కాబట్టి వీ షుడ్ టేక్ పార్ట్. నేను మొత్తం మీకు ఆరు కారణాలు చెప్పాను. ఒకటి టు ఒబే క్రైస్ట్, రెండోది టు రిమెంబర్ క్రైస్ట్, ఐ మీన్ టు రిమెంబర్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ఆర్ డెత్, మూడోది టు గివ్ థ్యాంక్స్, నాలుగోది టు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ డెత్, ఐదోది టు లుక్ ఫార్వర్డ్ టు క్రైస్ట్ రిటర్న్, అండ్ ఆరోది టు డూ పర్సనల్ ఎగ్జామినేషన్. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల ఆరాధనలో పాలిభాగస్తున్న ఎంత ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను. చివరిగా 33వ వచనాన్ని చదువుతున్నాను, మొక్క మాట చదివి మనం ముగించుకుందాం. 33 మరియు 34 వచనాలు. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకరి కొరకు ఒకడు కనిపెట్టుకుని ఉండు. మీరు కూడి వచ్చట శిక్షావిధికి కారణము కాకుండానట్లు ఎవడైనను ఆకలి కొనేడలా తన ఇంటనే భోజనము చేయవలను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును. ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి సమస్య? వీళ్ళు చేస్తున్నటువంటి సమస్య ఏంటి అంటే, వీళ్ళు ఇంకా దీన్నే భోజనంగా అనుకొని, ఆ రోజు కొరింది సంఘంలోటువంటి సమస్య, వీళ్ళు దీన్నే భోజనంగా అనుకొని ఇంటి దగ్గర భోజనం చేయకుండా వచ్చి ఇక్కడ పంచి పెడుతున్నటువంటి రొట్టె ద్రాక్షారసాన్ని ఇక్కడ పిండ తింటున్నారు. దీంట్లో దీని వలన ఒకడు సమృద్ధిగా పొందుకుంటున్నాడు, ఇంకొకడు సమృద్ధిగా పొందుకోలేకపోతున్నాడు. కాబట్టి దీని వలన వారిలో వారికి విభేదములు, విభజనలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ కొరింథీ సంఘంలో విభేదాలు, విభజనలు ఉన్నాయని పౌలు ముందుగానే జ్ఞాపకం చేశాడు. ఒకవేళ మీరు అలా తృప్తిగా తినాలనుకుంటే మీకు ఇండ్లు లేవా? అక్కడ తినండి. కాబట్టి ఇక్కడ ఈ రొట్టె ద్రాక్ష రసాన్ని మీరు పుచ్చుకునేటప్పుడు కేవలము కొంచెం మాత్రమే, అంటే క్రీస్తు మరణ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే నిమిత్తము కొంచెం తలా సముభాగంలో పంచుకునుడి అనేటువంటి విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఒక మరొక మాట ఆయన ఉపయోగించాడు, అదేంటంటే మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండానట్లు. అంటే మీరు ఇలా కూడి రావడం, ప్రభువుల్లో పాలిభాగస్తులు అవడం అనేటువంటిది ఎక్కువగా అది మీరు శిక్షించబడటానికే కారణమవుతుంది. ఎందుకు శిక్షించబడ్డానికి కారణమవుతుంది? అది మేలు కొరకు, కీడుకే అవుతుంది కానీ మేలు కొరకు కాదు అని అంటున్నాడు. మీరు కూడి వచ్చుట మేలు కొరకు కాదు, కీడు కొరకే అని అంటున్నాడు. ఎందుకన్నాడు పౌలు ఆ స్టేట్మెంటు? ఈ మాట 17వ వచనంలో చూస్తాం. మీకు ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడికే గాని ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు మేలుకు కావడం లేదు ఇవి? ఎందుకు కీడవుతుంది అంటే, ఇదిగో ఈ విధముగా ఈ రొట్టె ద్రాక్ష రసను పంచుకునేటువంటి విషయంలో వీళ్ళు ఒక్కడేమో ఇంటి దగ్గర తినకుండా వచ్చి ఇక్కడ సమృద్ధిగా తిని తాగుతుండడం వల్ల, వేరే వానికి ఇది అందకపోవడం వల్ల, వేరే వాళ్ళు దీన్ని పుచ్చుకోలేకపోవడం వల్ల, వీరిలో వీళ్ళకి విభజనలు రావడం వల్ల, మనస్పర్ధలు రావడం వల్ల, ఒకరి మీద ఒకరికి సమాధానం లేకపోవడం వల్ల, ఒకరినొకరు క్షమించుకోలేని స్థితిలోనికి వీళ్ళు వెళ్ళిపోవడం వలన అది వాళ్ళకి కీడికే కారణమవుతుంది. అర్థమవుతుందా? నీకు మేలుకి కవారణం అవ్వాలి అంటే నువ్వు నీ సంఘములో ఉండడం ప్రతి సహోదరుడితో నువ్వు సమాధానముగా ఉండి పాలిభాగస్థుడు అవ్వాలి. లేకపోతే ఇది నీకు కీడికే. అందువల్లనే మీలో అనేకులు రోగులనై ఉన్నారు. ఎందుకు రోగులనై ఉన్నారు? ప్రశ్నించుకోరు, విమర్శించుకోరు. వారు ఎవరితో సమాధానంగా ఉన్నారో, ఎల్లి వాళ్ళతో సమాధాన పడరు. వాటితో మాట్లాడకపోతే ఏముంది, అది నా ఇష్టం, అది నా పర్సనల్, అది నా వ్యక్తిగతం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రభు అలా అనుకోవడం లేదు. ఎందుకంటే ఇక మీదట నీవు నీకు సంబంధించిన వాడవు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడవు. యు బిలాంగ్స్ టు క్రైస్ట్. నీ శరీరములను అవయవము కాదు, క్రీస్తు శరీరములో నువ్వు ఒక అవయవము. క్రీస్తు శరీరము ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు. అర్థమవుతుందా? మరి నువ్వు ఎదుటి వ్యక్తితో సమాధానంగా ఉండి క్రీస్తు శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోవడానికి నువ్వు ఉపయోగపడతావా? అలా అయితే ప్రభు నిన్ను నాశనం చేస్తాడు. అందుకోసం మీలో అనేక మంది మరణిస్తున్నారు అని అన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం, యోగ్యముగా ప్రభు బల్లారాధనలో పాలి భాగస్థలం అవడానికి ప్రయత్నం చేద్దాం. మరలా చెప్తున్నాను, యోగ్యముగా, అయోగ్యముగా కాక యోగ్యముగా ప్రభు బల్లారాధనలో క్రమముగా పాలి భాగస్థలము అవుదాము. దేవుడి కొద్ది మాటలు మనం ఇంటిలో దీవించునుగాక. ఆమెన్. తిరిగి సమయాన్ని నేను అధ్యక్ష వరకు అప్పగిస్తున్నాను.